మనం ఆశపడ్డం తరువాయి ఆశపడ్డ రీతిలో అందరినీ కదిలిస్తున్నారు, అన్ని సహవాసాన్ని విస్తరింప చేస్తున్నారు. నా మట్టుకు నేను యవనస్తుల పరిచర్య నాకు ఇష్టమైన పరిచర్య, దాంతో నా సేవా జీవితం యవన కాలంలో రక్షించబడ్డాను కాబట్టి యవన బిడ్డ కొరకు భారంతో పరిచర్య ప్రారంభించాను. కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత యవనస్తులకి దూరం అయిపోయే పరిస్థితిని బట్టి నేను యవనస్తుల పరిచయం పూర్తిగా వదిలేశాను. కానీ మరలా ఎస్ఎఫ్జేలో యవనస్తుల పరిచర్య మళ్ళా ప్రారంభించబడ్డ తర్వాత నిజంగా నా మట్టుకు నాకు చాలా ఆశ ఉంది, భారం ఉంది. కానీ సమయం లేదు, అంతగా ఎక్కువగా ఆలోచించలేకపోతా ఉన్నాం, చేయలేకపోతా ఉన్నాం. అయినా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువే భారం కలిగిన వారందరినీ నిలబెట్టి వాడుకుంటా ఉన్నారు. మరొకసారి యవన బిడ్డల కొరకు మనం అందరం ఎక్కువగా ప్రార్థన చేయాలి, పని చేయాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. కొద్ది మాటలు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎక్కువగా ప్రార్థన చేయాలి, గురి కలిగి ప్రార్థన చేయాలి, టార్గెట్లు పెట్టుకొని ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. పిల్లలు యవన బిడ్డలు వాళ్ళ సహవాసాల్లో అట్లాగే ప్రార్థన చేస్తున్నారు. మీ జిల్లా సహవాసాల్లో కూడా దీని కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్కు నుంచి కొన్ని లేఖన భాగాలు ధ్యానం చేసిన తర్వాత మనం అందరము పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ఒక్కరోజే కాకుండా మీరు మీ సహవాసాల్లో తప్పకుండా మీ సహవాసాల నుంచి యవన బిడ్డల సహవాసాలు కట్టబడినట్లుగా ప్రార్థన చేయే బదులై ఉన్నారని కూడా జ్ఞాపకం చేస్తూ, తప్పకుండా ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేయకపోతే ప్రార్థించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని వాక్యం వెతుకుతో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇలా సహజంగా లోకం మాట్లాడుతున్న మాట మనం అందరూ కూడా ఇష్టపడే మాట ఏంటంటే, మన కడుపును పుట్టిన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలి. ఇంకా నేను అర్థమయ్యేలా మాట్లాడాల్సి వస్తే ఇలా అంటాను, వాళ్ళ కళ్ళ ముందు మనం చనిపోవాలి తప్ప మనం వాళ్ళ చావును చూడకూడదు. ఏ రోజు కూడా ఆ మాట ఊహించలేదు. నిన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఆ ఫోటో పెట్టారు, భార్య భర్తలిద్దరు, వారు ముగ్గురు పిల్లల్ని ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు సెల్ఫీ తీసుకున్న ఫోటో పంపించారు. చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. కానీ జస్ట్ 5 నిమిషాల తర్వాత ఫైర్ యాక్సిడెంట్ ఎయిర్ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు 260 మంది పైగా చనిపోయారు. అది హాట్ న్యూస్ గా ఉంది, మనం అందరు ఎదుగుదు. నేనేమంటానంటే, మనం ఎప్పటికీ మనసులో చావు కొరకు ఆలోచించలేదు కాబట్టి చావు రాదు అని కాదు, మన పిల్లలు మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఎల్లకాలము ఉంటారు అనుకోవటం మంచిదే, కానీ అది సత్యం కాదు. అది సత్యం కాదు. ఆంధ్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు గత ప్రభుత్వంలో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కుమారుడు హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో ఘోరంగా చనిపోయినప్పుడు నారాయణ గారిని చూడాలి, ఊహించని పరిణామం కొడుకు ఆయన ముందు చనిపోతాడు, ఆయన కొడుక్కి సమాధి కార్యక్రమం చేస్తాడన్న విషయం ఆయన ఊహించలేదు. నేనేమంటానంటే, మనం మన పిల్లల్ని ఎట్లా పెంచమని వాక్యం చెప్పిందో అలా పెంచకపోతే వారు దీర్ఘాయుష్మంతులు కాలేరు. ఇక్కడ చదవబడ్డ వాక్య భాగం సామెతల గ్రంథం 10:27 మనం చదువుతా ఉన్నాం. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని పట్ల భయము భక్తి లేకపోతే రెండో మాట భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. కాబట్టి మీరు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం, పిల్లల కొరకు బ్రైట్ ఫ్యూచర్ కొరకు ప్లాన్ చేయటం బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా బాగుంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటంటే వారు ఎక్కువ కాలం బ్రతకాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, వాళ్ళు బాగుండాలి. దానికి ప్రధానంగా మనం ఇవ్వాల్సింది జీవాన్ని వారికి ఇవ్వాలి, దేవుణ్ణి వారికి ఇవ్వాలి, జీవ మార్గంలో వారు నడిపించాలి, భక్తి మార్గంలో వారు నడిపించాలి. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. ఒకవేళ భక్తి లేకపోతే ఆయుష్ తక్కువైపోతుంది. ఈ మాట కొంచెం మనం సీరియస్ గా తీసుకోవాలి. పరిశుద్ధ లేఖనాల్లో 10 కమాండ్మెంట్స్ మనకు తెలుసు, 10 ఆజ్ఞలు నిర్గమక 20 అధ్యాయంలో సీనాయ పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చాడు. దాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు కోట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు, చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:2-3 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపును, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దేవుడు దీర్ఘాయువును ఆశీర్వాదంగా మాట్లాడాడు పాత నిబంధన గ్రంథంలో. ఆ దీర్ఘాయువుకి ఒకటి దేవుని పట్ల భయభక్తులు, రెండు తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు. ఇలా చెప్పన, ఒకవేళ దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటే వారు క్షేమంగా ఉంటారనుకోవద్దు. ఏలి ఇద్దరు పిల్లల్ని దేవుడే చంపాడు, బైబిల్లో రాయబడ్డ మాట అది. దేవుడు దీవెన ఎంత బాగుంటుందో దేవుడి కోపం అంత ఘోరంగా ఉంటుంది, దాన్ని మనం ఎరుగుదుము కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిన మాట. రెండు, ఈవెన్ మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ప్రార్థనకి రమ్మంటే వాళ్ళు రావట్లేదు, దేవుళ్ళో నడిపించలేకపోతున్నాము, మా మాట వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అన్న ఒకవేళ చాలా మంది ఆ మాట చెప్తున్నారు, పిల్లలకు చెప్తున్నాం కానీ వాళ్ళకు కలవట్లేదు. అర్థం ఏంటంటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కాలేరు. దేవుని పట్ల భయభక్తులు, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు దీర్ఘాయువుకు కారణమని వాక్యం మాట్లాడుతూ ఉండగా అది డేంజర్ సిగ్నల్. మీరు దేవుడి దగ్గరికి తీసుకెళ్దామంటే వాళ్ళు రావట్లేదు, మీరు భక్తి మార్గంలో నడపించాలనుకుంటే వాళ్ళు నడవట్లేదు. రేపు సడన్ గా ఏదైనా అయిన తర్వాత నెత్తి నోరు బాదుకొని ఏరవటం కంటే అనారోగ్యము, ఉగ్రత, దేవుని కోపము చూడాల్సి వస్తుంది. ఎలాగైనా సరే సెయింట్ అగస్టిన్ ఆయన సాక్ష్యం, ఘోరమైన తాగుబోతు ఘోరమైన తిరుగుబోతు, కానీ తల్లి కన్నీటి ప్రార్థనలో నేను ప్రభు దగ్గర పుట్టుకొచ్చాను అన్నది ఆయన సాక్ష్యం. తల్లి నా కొడుకు ఆస్తిపరుడు కావాలి, నా కొడుకు గొప్పవాడు కావాలి అని ప్రార్థన చేయలేదు, ఏడవలేదు, కానీ వాడు దేవుని ఎరగాలి. సెయింట్ అగస్టిన్ జీవితం ఎంతమందికి ఆదర్శప్రాయంగా మారిందో, ఆర్సియంలో ఎంతగా ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారో మనం ఎరుగుదాం. కాబట్టి ఈరోజు బాగున్నారు, ఎదుగుతా ఉన్నారు, ఆశీర్వాద వాళ్ళని చూస్తే మనకి మన బలం అదే, మన యవనం అదే. ఈరోజు కూడా పేపర్లో ఆ చూశాను క్లిప్పింగ్, 1 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాను, ఒకడే కొడుకు చచ్చిపోయాడు, సమాధి మీద పడి గోరుము నేడుస్తున్నాడు, కోట్లు ఎందుకు కొడుకు చచ్చిపోయిన తర్వాత. కాబట్టి మిస్సెస్ రాజరత్నం గారు కూడా 6 యవనస్తుల మరణాలు తనని కదిలించాయి అన్న లైవ్ ఎగ్జాంపుల్ ఆవిడ మాట్లాడుతూ ఉంది. నిన్న ఎయిర్ క్రాఫ్ట్ క్రాస్ లోను యాక్సిడెంట్ లోను చాలా విషయాలు చూస్తా ఉన్నాం. పిల్లలు ఎవరైతే ఈరోజు ఈ సూర్యపేట గర్ల్స్ సహవాసం, ఎస్ఎఫ్జే బాయ్స్ గర్ల్స్ సహవాసాలు ఉన్నారో వాళ్ళకే కాదు మనందరం మన పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకున్నాము. మన ఆనందం వాళ్ళే, మన అతిశయం వాళ్ళే, మన భవిష్యత్తు వాళ్ళే, వాళ్ళ మీదే మనం చాలా హోప్స్ పెట్టుకున్నాము. అయితే మన చేతిలో ఉన్న బైబిల్ వాళ్ళు బాగుండాలంటే మొదటి మాట దేవునికి భక్తి కనపరచాలి, రెండో మాట నీ మాట వినాలి, నువ్వు వాళ్ళని ప్రభువులో నడిపించాలి. అలా లేకపోతే మాత్రం పిల్లలు సెటిల్ అయిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు, బాగా డబ్బులు సంపాదిస్తారని లోకానుసారమైన ప్రయారిటీలు వదిలేస్తే నిజంగా నష్టపోతాము. నష్టపోవాలి అన్నది నా అభిమతం కాదు, నష్టపోకుండా ఉండడానికి దేవుని వాక్యపు హెచ్చరికలు తీసుకోవటం మన కుటుంబాలకు మంచిది అని ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా సార్లు మనం ఏమని భావిస్తామంటే దేవుడు ఎంతకాలం బ్రతకాలని రాస్తే అంతకాలమే బ్రతుకుతారు, అంతకంటే ఎక్కువ బ్రతకరు, అంతకంటే తక్కువ బ్రతకరు అని మనం మాట్లాడతాం. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లా, బైబిల్ గ్రంథం అలా చెప్పట్లా. దేవుడు ఎంతకాలం భూమి మీద బ్రతకాలి అన్నదానికి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు అనుకుంటాడు, అన్ని సంవత్సరాలే పిల్లలు బ్రతుకుతారు అని బైబిల్ అట్లా మాట్లాడడం లేదు. బైబిల్ అలా మాట్లాడడం లేదు. బైబిల్ దీర్ఘాయువు అన్న మాట దగ్గర 70 సంవత్సరాలు బ్రతకడం, 80 సంవత్సరాలు బ్రతకడం, 100 సంవత్సరాలు బ్రతకడం కొరకు కూడా మాట్లాడడం లేదు. దీర్ఘాయువు అన్న మాట దగ్గర అంతం లేని ఆయుష్కాలము, నిత్య జీవము, అంతం లేని ఆయుష్కాలము, నిత్య జీవము కొరకే బైబిల్ మాట్లాడుతూ ఉంది. క్రైస్తవ దృక్పథంలో దేవుని వాక్యపు వెలుగులో మరణం ఎంత మాత్రం కూడా ఫుల్ స్టాప్ కాదు. మరణం ఫేజ్, ఒక ఫేజ్ నుంచి మరొక ఫేజ్, ఒక జీవితం నుంచి మరొక జీవితంలోకి మారేది కానీ వాక్యం మాట్లాడుతూ ఉంది. సరే ఇలా అనుకుందాం, నిత్య జీవం కొరకు పక్కన పెట్టి ఇప్పుడు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయుష్కాలమే మహాభాగ్యంగా మాట్లాడుతున్న ఆ విషయాలు బైబిల్లో ఉన్నాయి. రెండు, 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు, అంతం లేని ఆయుష్కాలం, నిత్య జీవం, శాశ్వత జీవం కొరకు బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నేను రెండు విషయాలు కూడా మీ గమనానికి తీసుకురావడానికి ఆశపడుతున్నాను. 139వ కీర్తన 16వ వచనం చదివినప్పుడు, 139వ కీర్తన 16వ వచనంలో కీర్తనకారుడు ఇలా మాట్లాడుతున్నాడు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడ్డ దినాలలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అక్కడ నియమింపబడిన దినాలు, ఆయుష్కాల దినాలు, దేవుడు శరీరానికి అన్లిమిటెడ్ లైఫ్ ఇవ్వలేదు, ఆయన లిమిట్ చేసేసాడు. పండు ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆయన తినవద్దన్న వృక్ష ఫలాలు తింటే చస్తావు అన్నాడు. తర్వాత నరుల ఆయుష్కాలాన్ని 1000 సంవత్సరాలకి, 120 సంవత్సరాలకి, 70-80 సంవత్సరాలకి. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం వెలుగులో, ఇంతలో కనబడంతలో మాయమైపోవు ఆగురి. శరీరానికి ఆయుష్కాలం, భూమి మీద ఉండే ఆయుష్కాలం అయితే శాశ్వత కాలాన్ని పోగొట్టుకున్నాము, దీర్ఘాయువుని పోగొట్టుకున్నాము, లిమిటెడ్ లైఫ్, పరిమిత జీవితంలోకి మనం వచ్చేసాం. కాబట్టి దావీదు భక్తుడు 139వ కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు నియమింపబడ్డ జనాలు అని మాట్లాడాడు. మోషే భక్తుడు 90వ కీర్తన 10వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని మాట్లాడుతున్నాడు. శరీరము భూమి మీద, శరీరంతో భూమి మీద ఉండే కాలం అయితే అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి దాన్ని మనం దీర్ఘాయువుని పోగొట్టుకున్నాము, తాత్కాలిక జీవితంలోనే ఉన్నాము. ఆ తాత్కాలిక జీవితంలో త్వరగా చనిపోవడం అన్న దాన్ని మనం ఎవరూ ఒప్పుకోలేము, దాన్ని ఖచ్చితంగా దుఃఖంగానే తీసుకుంటాం. కానీ బైబుల్ దాన్ని మించిన దీర్ఘాయు కొరకు మాట్లాడుతూ ఉంది. 80-100 సంవత్సరాలు బతికితే దీర్ఘాయువు కాదు, దీర్ఘాయువు కోసం బైబిల్ మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఈ మాటలు మనకు అర్థం కావాలి. దీర్ఘాయువు కోసం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధలు మనకు అర్థం కావాలి. ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదవాలి. 10వ అధ్యాయము 28వ వచనం 29వ వచనాన్ని మనం చదువుదాం. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. భయభక్తులు యెహోవాయందు భయభక్తులే దీర్ఘాయువుకు కారణమని సామెతలు గ్రంథం 10లో చదివాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు భయభక్తులంటే బైబిల్ చదువుకో లేకపోతే ప్రార్థన చేసుకో ఆదివారం గుడికెళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభు బోధ ఏంటంటే ఆయన వెంబడించటం, ఆయన స్వరం వినటం, ఆయన వెంబడించటం. అలాగే ఆయన వెంబడించే ఫేజ్లోకి మూఢభక్తి, మూఢాచారాలతో ఉన్న భక్తి, ఆదివారం భక్తి, బైబిల్ చదువుకుని కూర్చునే భక్తి కాదు, ఆయనకు డిసైపుల్స్ అవటం. ఆ ఫేజ్లోకి మనం వస్తే, మన పిల్లలు వస్తే 28వ వచనంలో వాగ్దాన పూర్వకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాటికి నిత్య జీవాన్నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. దీర్ఘాయు అంటే 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. మన పిల్లలు 100 సంవత్సరాలు బ్రతకరు అన్న విషయం మనకు తెలుసు, మనం కూడా బ్రతకం అన్న విషయం మనకు తెలుసు. గుడ్డులో కంటే మెల్ల బెటర్ అన్నట్టుగానే 70 సంవత్సరాలు బతికితే గొప్ప, 60 సంవత్సరాలు బతికితే గొప్ప అని అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ అట్లా అడ్జస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మన మేకింగ్ ఎట్లా జరిగిందంటే మనలో ఏ ఒక్కరు కూడా డెత్ కొరకు వినడానికి సిద్ధంగా లేము, డెత్ ను ఫేస్ చేయడానికి కూడా మనం సిద్ధంగా లేము. మరణం అది అన్నాచురల్ గా ఉంటుంది. మరణ వార్త వినగానే మనం ఒకసారి షాక్ అవుతాం, అది ఎట్లా జరిగింది, అది అలా జరగకూడదు కదా, అలా జరగకుండా ఉంటే బాగుండు కదా. ఆ మాటలు మనం వినలేము, ఆ మరణాన్ని కనులారా చూడలేము, అది మన దగ్గరికి రావడానికి వీలు లేదు. కారణం దేవుడు అమరుడు, ఆయనకి మరణం లేదు, మనం ఆయన పిల్లలు, మనం కూడా అమరులము. ఆదాము అమరుడు, మరణం లేనివాడిగా చేయబడ్డాడు. మరణం శరీరానికి, మరణము శరీరము మట్టిలో కలిసిపోవడము, శరీరము మొసలిదైపోవడము, శరీరము బలహీనమైపోవడం దగ్గర వయసు వచ్చిన, పెద్ద వయసు వచ్చిన అమ్మను చూసినప్పుడు కొడుకులు చాలా బాధపడతా ఉంటారు, మా అమ్మ అనారోగ్యంగా ఉందని. ఇందాక ఈ కాన్ఫరెన్స్కి రావడానికి ముందే సహోదరి ఫోన్ చేశాడు, క్యాన్సర్తో క్రిటికల్ కండిషన్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి ఓ ఏడుస్తున్నారు. అంతే ఏడుస్తాం, మనం దాన్ని తీసుకోలేము. మరణం మన దగ్గరికి రావడానికి వీలు లేదు, దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయలేరు. అది క్వైట్ అన్నాచురల్, అది మన జీవితంలోకి రావడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు అదే బోధిస్తున్నాడు, నీకు దీర్ఘాయు అంటే 100 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు కాదు, మరణం లేని జీవితం, ముగింపు లేని జీవితం, శాశ్వతమైన జీవితం. దయచేసి తల్లిదండ్రులకి ఈ మాటలు అర్థమవ్వాలి, యవన బిడ్డలకి ఈ మాటలు అర్థమవ్వాలి, ఉద్యోగస్తులకి ఈ మాటలు అర్థమవ్వాలి, మేధావులు ఆలోచించగలరు, బైబిల్ ఎరిగిన వారు మీకు ఈ మాట అర్థమవ్వాలి. దీర్ఘాయు అంటే 80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన దీర్ఘాయు ఏంటంటే నిత్య జీవము, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎంత శ్రేష్టమైన మాటలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాము. 10వ అధ్యాయం చదివాం కదా, 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు, మార్తా మరియ సహోదరుడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ గుండెలు బాదుకుంటున్నారు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత రిలాక్స్ గా ఉన్నాడంటే, అయ్యా లాజరు రోగిగా ఉన్నాడు నా తెలుసులే, తెలిసి కదల్లా, కనీసం మహానుభావుడు ఆయన కదలకపోయినా పర్లే, ప్రార్థన చేసినా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రార్థన కూడా చేయలే. పైగా శిష్యులతో ఏమన్నాడంటే, ఇదిగో ఒక అద్భుతం చేయబోతున్నాను అంటున్నాడు. వచ్చాడు ఆయన ఎరుకో పట్టణానికి వచ్చాడు, ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణానికి వచ్చినప్పుడు బేతనీకి వచ్చాడు. బేతనీకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, గుళ్ళమంటున్నారు, తమ్ముడు చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎంత అద్భుతమైన విషయాలు విస్తారమేశ్వర మాట్లాడాడు. ఎందుకు ఏడుస్తున్నారు? అతను నిద్రిస్తున్నాడు, మీరెందుకు ఏడుస్తున్నారు? చిత్రం అనిపిస్తుంది కానీ అంత త్వరగా దాన్ని యాక్సెప్ట్ చేయలేము, త్వరగా యాక్సెప్ట్ చేయలేం. కానీ మనం ఆ స్థాయిలోకి రావడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంది. ఎవరు? మార్త మాట్లాడుతుంది యేసుతో. యేసుతో, ప్రభువా నువ్వెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. అవి ఆశ ఏంటంటే, నా సహోదరుడు చావకుండా ఉండాలి, నా సహోదరుడికి చావు రాకూడదు, నువ్వు ఉంటే చావు వచ్చేది కాదు. 32వ వచనంలో మరియ మాట్లాడుతూ ఉంది. మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా, నిన్ను చావకూడదు, చావు రాకూడదు. యేసుక్రీస్తు ప్రభు అదే మాట్లాడుతున్నాడు. కొంచెం అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే, 23వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచిందని ఆమెతో చెప్పగా. 25వ వచనం, యేసు పునరుద్ధానం జీవము లేని నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ప్రభు మాట్లాడుతున్న మాట, ఎన్నటికి చనిపోడు. దీర్ఘాయు అంటే 100 సంవత్సరాలు కాదు. చాలా సార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మనం మన జీవితాన్ని మనం కాలిక్యులేట్ చేసేసుకున్నాం. మహాబ్రతికితే 60-70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాల్లో జీవితంలో మేజర్ ఫేజెస్ ఉన్నాయి కదా. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిపోయి కానీ ఉద్యోగాలు రావు కాబట్టి 21 సంవత్సరం వరకు చదువుకోవాలి. 21 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ అయిపోగాలి. లైఫ్ లో సెటిల్ అయిపోవడానికి ఒక 4-5 సంవత్సరాలు కష్టపడి జాబ్ లోకి వచ్చేయాలి. జాబ్ లోకి వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. 20 సంవత్సరాలు చదువుకోవాలి, 30 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. మొత్తానికి 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోవాలి. వాట్ నెక్స్ట్? ఇంకేముంటది? 60 సంవత్సరాల తర్వాత ఇంకేముంటది? దువ్వుకోవడానికి దువ్వెన్ను ఉంటాయి కానీ జుట్టు ఉండదు, కళ్ళద్దాలు ఉంటాయి కానీ కళ్ళు ఉండవు, చెవిటి మిషన్లు ఉంటాయి కానీ చెవులు పనికిరావు, అసలైనవి పోతాయి, మిగతా అవన్నీ వచ్చి కూర్చుంటాయి. అవన్నీ బాడీ కోసం ఉన్నాయి, బాడీ దేన్ని వాడుకోలేని పరిస్థితుల్లోకి వస్తుంది. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. బైబిల్ అలా చెప్పట్లా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో, మంచిగా చదువులో పాస్ అవుతావు, మంచి మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భర్త వస్తాడు, మంచి భార్య వస్తుంది, హ్యాపీగా 60 సంవత్సరాలు బతుకుతో ఆ తర్వాత చాప్టర్ క్లోజ్. అది కాదు బైబిల్ చెప్పేది. ఎన్నటికీ నశించని జీవితం, శాశ్వత జీవితం, నిత్య జీవితం. 60 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు. ప్రభువా నువ్వెక్కడుంటే వాడు చావడు. ప్రభు అంటున్నాడు, ప్రభు ఉన్న పరలోకంలో చావు లేదు, ప్రభు ఉన్న పరలోకంలో చావు లేదు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది చావుని మింగేయడానికి, చావును రద్దు చేయడానికి, చావును కొట్టేయడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథం ఆ పదాలు చాలా బలంగా మాట్లాడుతుంది, ఆయన చావును రద్దు చేసేసాడు, చావును కొట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలకి చావు లేదు. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదవచనం చివరి మాట చదువుతా ఉన్నాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేశాడు. ఏ శరీర మరణానికి భయపడతా ఉన్నామో, భయపడడానికి ఏమీ లేదు, భయపడడానికి ఏమీ లేదు. విమానం ఎక్కితే విమానం పేరిపోతుందేమో, ట్రైన్ ఎక్కితే ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతుందేమో, బస్ ఎక్కితే బస్కి యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేకపోతే చిన్న వయసులో గుండె పోటు వస్తుందేమో, రకరకాల భయాలు అవేమో అక్కర్లా. దానికి మనం దాన్ని జయించాం, మరణ భయాన్ని జయించాం. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని రద్దు చేసేసాడు. మరణాన్ని రద్దు చేసి ఆ యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. నీకు బైబిల్ అర్థమైతే, నీకు యేసు అర్థమైతే, 60 సంవత్సరాల లైఫ్ కి ప్లాన్ చేసుకోవడం కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కాసుకొని కూర్చోడు. దీర్ఘాయు అంటే అనంత కాలము, నిత్య జీవము, శాశ్వత జీవము. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బతికాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు కంటే ముందే చనిపోయాడు. ఆయనకి ఈయనకి వయసు 6 నెలలే తేడా. అంటే యోహాను కూడా 33 సంవత్సరాలకు ముందే చనిపోయాడు. చాలా మంది భక్తులు దేవుడి గ్రైనాడు గాని, దేవుడి గ్రైనాడు గాని, ఎంతో మంది భక్తుల జీవితాలు 30-40 సంవత్సరాలు చనిపోయారు. అదేంటి, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే దీర్ఘాయువు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాలి కదా అనొద్దు. బైబిల్ 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు దీర్ఘాయువుని మాట్లాడదు. దీర్ఘాయువే వారు భక్తి కొరలే, దీర్ఘాయువుని అనుభవించారు. వారి శరీరాన్ని వదిలిపెట్టారు కానీ వాళ్ళు నిత్యము సదాకాలము అక్షయ జీవితాన్ని జీవించడానికి అర్హులయ్యారు, అర్హులయ్యారు. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదవాలి, చనిపోయిన బ్రతికే జీవితం, ముగింపు లేని జీవితం, శాశ్వత జీవితం కొరకు బైబిల్ మాట్లాడుతూ ఉంది. మనం నానా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా పిల్లల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలంటే అర్థం ఏంటి, అర్థాంతరంగా చావడమా, చచ్చి నరకానికి పోవడమా? కాదు కదా, వాళ్ళు బాగుండాలి. అవును, బైబిల్ అంటుంది యెహోవాయందలు భయభక్తులు దీర్ఘాయువుకు కారణము. ఆ భయభక్తులలోనూ నడిపించడం అన్నది వాళ్ళకి ఆయుష్ను పోయటం, వాళ్ళకి నిత్య జీవాన్ని ఇవ్వటం, వాళ్ళకి అమృతాన్ని ఇవ్వటం, వాళ్ళకి జీవ మార్గంలోకి నడిపించటం, వాళ్ళని నిత్యత్వంలోకి తీసుకువెళ్ళటం. తల్లిగా నీ బాధ్యత అదేగా, నువ్వు నీ పిల్లలు చావు కోరటం లేదుగా, నువ్వు నీ పిల్లల చావుని కల్లార చూడాలనుకోవట్లేదుగా. కానీ ఒకవేళ యెహోవాయందలు భయభక్తుల్లోకి నీ పిల్లలు నడిపించబడకపోతే భక్తిహీనులు, భక్తిహీనులు నాశనమైపోతారు అన్న మాటలు మనం చదువుతాము. కాబట్టి పిల్లల ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం మాట్లాడుతూ ఉంది. చివరి మాట, వాళ్ళు చిరఛేదనం చేయబడ్డారు ప్రభు కొరకు, తా యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము చిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మలను చూచి తిని. ఆశ్చర్యం, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1000 సంవత్సరాలు అంటే లిటరల్ గా 1000 కాదు, దీర్ఘకాలం మనకు అర్థమవడం రాయబడ్డ మాట. చంపబడ్డారు కానీ ఆ చావు వాళ్ళకి ముగింపు కాదు, వారి దీర్ఘాయువుకు కారణమైంది, దీర్ఘాయువు కారణమైంది. ప్రాముఖ్యంగా లోకం మాట్లాడుతున్నట్టుగా ఫిజికల్ డెత్ కొరకు లోకం ఎక్కువగా భయపడుతుంది. క్రైస్తవులు ఫిజికల్ డెత్ ను అస్సలు భయపడడానికి వీలు లేదు. అది మనకి ఆ వీసా పాస్పోర్ట్ లాంటిది. పరలోకానికి వెళ్ళాలంటే ఫిజికల్ డెత్ ద్వారానే వెళ్తాం. దాన్ని ఎట్లాగా మనం తప్పించుకుంటాం? నా టైం ఎప్పుడు వస్తుంది, నా డేట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చినా సరే మాత్రం నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా నిరీక్షణతో జీవించడమే విశ్వాస జీవితం. మనం శరీర మరణం ద్వారానే మోక్షంలోకి, నిత్య జీవంలోకి, అక్షయ జీవితంలోకి, శాశ్వత జీవితంలో కడుగు పెట్టగలము. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు దీర్ఘాయువు అన్న మాట నిత్య జీవాన్ని సూచిస్తూ ఉండగా ఇలా అంటాను. బాగా తెలిసిన వాక్యాలే. నేను రెండవ పాటలోకి వెళ్ళాలనుకుంటున్నాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం. ఆ నిత్య జీవం, దీర్ఘాయువు, నిత్య జీవం అర్థమైతే లోక పరిభాషలో దీర్ఘాయువు అంటే 80 సంవత్సరాలు అనుకుంటున్నారు, 100 సంవత్సరాలు అనుకుంటున్నారు. అది లోకం యొక్క అవగాహన. బైబిల్ మాట్లాడుతున్న దీర్ఘాయువు నిత్య జీవము. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. రెండవ మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. రెండవ మాట యోహాను సువార్త 8:44 చదువుతున్నా. యోహాను సువార్త 8:44 చదువుతుందాం. మీరు మీ తండ్రి అదు అపవాది సంబంధుడు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. యేసుక్రీస్తు ప్రభు హంతకుడు కొరకు మాట్లాడుతున్నాడు. యెహోవా యందలి భయభక్తులు దీర్ఘాయువు కారణము, దాన్ని మనం ఎరుగుదము. కానీ మనం దీర్ఘకాలము జీవించకుండా, దీర్ఘాయువును పొందుకోకుండా, మనము మన పిల్లల ఆయుష్కాలాన్ని నాశనం చేయడానికి, అంతం పలకడానికి, నరకానికి తీసుకుని వెళ్ళడానికి శత్రువు ఎప్పుడూ పనిచేస్తాడు. ఈ మాట చెప్పనా? వాడు అర్ధాంతరంగా చంపడానికి ప్రయత్నం చేయడు. వాడు చస్తే మాత్రం మరణం అని బైబిల్ మాట్లాడుతున్న రెండవ మరణం నరకంలో ఉండాలి. నరకం అంటే ముగింపు కాదు, అది ఒక స్థితి. దాని నిత్య మరణము, నిత్యాగ్ని దండన, నిత్య నరకము అని రాయబడింది. అది నిత్యకాలమే, అది దీర్ఘాయువే. అది దేవుడితో ఉండేది కాదు, దెయ్యంతో ఉండేది. సాతాను వాడు హంతకుడు అంటే మనందరిని చంపడం వాడి పనిగా పెట్టుకోలేదు. మనం చంపితే మన పరలోకానికి వెళ్తాం. వాడికి నష్టం, మనకు లాభం. వాడికి నష్టం, మనకు లాభం. యోగి జీవితంలో ప్రాణం ముట్టుకోద్దన్నాడు కదండి అని మాట్లాడొద్దు. మరి యోగి పిల్లల ప్రాణాలను ముట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదా? మనం చదివిన ప్రకటన గ్రంథం 20 చదివిన వాక్య భాగము వాడి కదా మనం చంపించింది. వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డ ఆత్మలు చంపబడ్డారో? ఏబిల్ చంపింది ఎవరు? కయ్యేను. ఎవరు? సాతాను సంబంధి అని బైబిల్ మాట్లాడుతుంది. వాడు ఎందుకు తన తమ్ముడిని చంపాడు? వాడు సాతాను సంబంధి కాబట్టి. ఫిజికల్ డెత్ దగ్గరకు వచ్చేసరికి వాడు మన ప్రాణం తీయుడు అనుకోవద్దు. ప్రాణం తీయగానే సమర్థుడు, ఒక అధికారి, వాడికి అధికారం ఉంది. అయితే ప్రాణం తీయడం కాదు వాడికి ముఖ్యం. వాడు మనల్ని నిత్య నరకాన్ని తీసుకువెళ్ళటం టార్గెట్ గా పెట్టుకున్నాడు. కాబట్టి వాడు హంతకుడే కాదు, వాడు అబద్ధికుడు. అబద్ధానికి హంతకుడికి ఏంటి సంబంధం? దేవుడు సత్యస్వరూపి, అపవాది అబద్ధకుడు. మన పిల్లలు ఇలా అంటారు, సత్యస్వరూపి అనే దేవుళ్ళో ఆనందించకుండా, సత్యవంతుడైన దేవుళ్ళో ఎదగకుండా, నీతి స్వరూపుడైన దేవుళ్ళో ఆనందించకుండా వారు అబద్ధాల్లో జీవిస్తూ ఉంటే, వారు మోసాల్లో జీవిస్తూ ఉంటే వారు దేవుని పిల్లలు కాదు, అపవాది పిల్లలు, సర్ప సంతానము అని బైబిల్ సంబోధించింది. మీరు మీ తండ్రి ఏదో అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. దేవుడు నోరిచ్చాడు, తినడానికి తిండి కూడా ఇచ్చాడు, కావలసినన్నీ ఇచ్చాడు. ఆశలు తీర్చుకోవడానికి ఏమీ లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. కానీ దురాశలు పుట్టించేవాడు, దురాశలు పుట్టించేవాడు. చాలా మంది ఎవరి పిల్లలు తమ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వివాహానికి ముందే పాపంలో పడుతున్నారు. ప్రేమ కార్యకలాపాల్లో మోసాలు, ఆ అబద్ధపు మాటలు నమ్మి అది ఎంజాయ్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎవరు దానికి కారణం అంటే, వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, వాడు హంతకుడు, వాడు ఆధునించి నరహంతకుడు, చంపడమే వాడు పని. అంటే వాడు వాడు ఉద్దేశం సైకోలాగా అందరిని చంపుకుంటూ పోతాడు అని బయలు మాట్లాడటం లేదు. సైకో కంటే ఘోరం, సైకో కంటే ఘోరం. వాడేం చేస్తాడట, వాడేం చేస్తాడట, మనుషులందరినీ వాడితో పాటు నరకానికి ఈడ్చుకుపోవడమే వాడి పని. లోకమును అడవిగా చేసిన వాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో వాడి పని ఏంటి, ఏం చేస్తున్నాడు? ఈరోజు మనం ఒకవేళ దేవుని అందరి భయభక్తులు, దేవుని వాక్యంలో పెంచారటం, పిల్లలు వాక్యం అనే పాలలో ఎదగటం, తల్లిగా తండ్రిగాను బాధ్యత చేసుకుని పెంచకపోతే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వారు ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు, అబద్ధాలు చక్కగా నేర్పిస్తాడు, మోసాలు చక్కగా నేర్పిస్తాడు, దేవుడి మీద తిరుగుబాటుతనం నేర్పిస్తాడు, ఉగ్రతకు పాత్రుడుగా మారుస్తాడు. నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే గద్దలాగా ఎత్తుకుపోతాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతూ ఉంది. 16వచనం నుంచి, భూమిని కంపింపచేసి రాజ్యములు వణికింపచేసిన వాడు, వణికించిన వాడు ఇతడేనా? లోకము అడవిగా చేసి దాని పట్టణాలను పాడుగా చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనియ్యని వాడు ఇతడేనా? ఒకే ఒక పని, తిరిగి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, తిరిగి మరలా దేవుడిని కలుసుకోవడానికి వీల్లేదు. తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలానికి పోకుండా అడ్డుకోవడమే వాడు పని. మరి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు 41వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవకుండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి యేసుక్రీస్తు ప్రభు రావద్దు పొండి అంటున్నాడు. శాపగ్రస్తులు అంటున్నాడు, నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాజ్ఞలోకి పోడి. దీర్ఘాయువు ఎక్కడ? నిత్యాజ్ఞలో. శాశ్వత జీవం ఎక్కడ? నిత్యాజ్ఞలో. భవిష్యత్తు ఎక్కడ? సాతానుతోటి. నేను అనుకుంటాను వాడి ముఖం చూస్తేనే చచ్చిపోతాం. అట్లాంటి వాడితోటి నిత్యము నరకంలో ఉండాలి. వాడొక్కడైనా వాడి పెట్టాలినంతా పిశాచాలన్నీ నరకంలో ఉంటాయి. పిశాచాలన్నీ నరకంలో ఉంటాయి. పిశాచాలకు అధిపతిగా ఉన్న వాడు నరకంలో ఉంటాడు. వాడుతో ఉండాలి ఎంతకాలం? యుగ యుగాలు. నిత్యాగ్నిలోకి పొండి. 20 సంవత్సరాలు చదువుకోవాలి, 30 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవాలి, తర్వాత ఏమవ్వాలి? నరకంలో సెటిల్ అవ్వాలి, నరకంలో మాడిపోవాలి, కాలిపోవాలి. వెలుపల చీకటి పండు కొరకటం, అగ్ని ఏరదు, పురుగు చావదు, నీటి చెప్పు కూడా దొరకదు, ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, ప్రార్థనకు సమాధానం రాదు, ఏడుపుకు ఆంగలాత్మకు అర్థం లేదు. ఎంత భయంకర, ఎంత భయంకర. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. వాక్యం అంటుంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులందరూ, అబద్ధకులు కూడా ఉన్నారు ఇక్కడ, అబద్ధకులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. యేసుక్రీస్తు ప్రభు ఆయాందల్లా అన్నాడు, నేనే జీవు, నేనే నిత్య జీవు, నేనే పునరుద్ధానం అన్నాడు. బైబుల్ సాతానని వాడు హంతకుడు, వాడు మరణం, మరణానికి జనకుడు, నరకానికి అధిపతి. ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఆయన అందరి భయభక్తులు నిత్య జీవానికి కారణం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం నశింపక నిత్య జీవానికి కారణం. మొదటి యోహాన పత్రిక 2:25 ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానం. 25 నిత్య జీవమును, మొదటి యోహాన 2:25 నిత్య జీవము అనుగ్రహించుననిదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం, ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నరహంతకుడు, అపవాది, మోసగాడు, అబద్ధాలతోరు వాడు నరకానికి ఈడ్చుకొని పోతూ ఉండగా జీవాధిపతి ప్రేమ కలిగిన దేవుడు తన కుమారుని పంపించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నిత్య జీవంలోకి దీర్ఘాయువులోకి ఆహ్వానిస్తూ ఉండగా మనకు బైబిల్ కంటే చదువులు ఎక్కువైపోయాయి, మనకు సేవ కంటే ఉద్యోగం ఎక్కువైపోయింది, మనకు పరలోకం కంటే భూలోకం ఎక్కువైపోయింది. ఒకవేళ అట్లాంటి ప్రయారిటీస్ లో ఉంటే నిజంగా మోసంలో జీవిస్తున్నట్లే. ఎందుకు ఎంత ముమ్మరంగా సహవాసాలు కడుతున్నాం, చిన్న బిడ్డల కొరకు ప్రాకులాడుతున్నాం, యవనస్తుల కొరకు ప్రాకులాడుతున్నాం, ఉద్యోగస్తుల కొరకు ప్రాకులాడుతున్నాం, ఈవెన్ డిఎఫ్జే ద్వారా నిరుద్యోగుల కొరకు కూడా ప్రాకులాడుతున్నాం అంటే వాడు సర్వలోకాన్ని మోసం చేసిన నరహంతకు. యేసుక్రీస్తు ప్రభు లోకం కొరకు ప్రాణం పెట్టాడు. మనకి మరణం అంటే నరకం, జీవం అంటే పరలోకం. మనం దీర్ఘాయు అంటే 80 కాదు, శాశ్వత కాలం ఆయనతో ఉండటం. ఆయనతో శాశ్వత కాలం, ఆయన గుడారంలో ఎల్లకాలం ఉందో దాని కొరకే లోకమైతే ఈ చదువులు ఈ ఉద్యోగాల్ని తల మీద నెత్తి మీద పెట్టుకున్నారు, ఇంకేమీ లేదు. మా పిల్లలకు చదువులు ముఖ్యమండి, బైబిల్ కాదు అన్న తల్లిదండ్రులుగా మీరు లేరు, ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మా పిల్లలకి భూలోకంలో సెటిల్ అయిపోతే చాలండి, నరకానికి పోయినా పర్వాలేదు అనేవారుగా మనం లేము, ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీరు సీరియస్ గా తీసుకొని నా పిల్లలు రోజు ప్రార్థన చేయాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి, సత్య సంబంధులుగా ఉండాలి, వెలుగులో ఉండాలి, జీవానికి ఆధారమైన దేవునితో ఉండాలి, ఆయనందులు భయభక్తులే నిత్య జీవము అన్న స్పృహతోటి పిల్లల ఆరోగ్యాలు, పిల్లల చదువులు ఎలా పట్టించుకుంటున్నారు, అంతకంటే ఎక్కువగా వారి భయభక్తుల విషయంలో మీరు శ్రద్ధ తీసుకోకపోతే వారికి పాడి కట్టిన వాళ్ళు అవుతారు, వారి చావుకు కారణమవుతున్న వారు అవుతారు. మన ప్రేమ, మన ప్యాంపరింగ్ వాళ్ళకి గొప్ప ఉగ్రతకు కారణమవుతుంది. ఇప్పుడు అర్ధాంతరంగా చచ్చిపోతారని కాదు, చస్తే నరకానికి పోతారు, చస్తే నరకానికి పోతారు. కాళ్ళలో వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేకపోతున్నాం, వాడికి జ్వరం వచ్చి మంచం ఎక్కితే తట్టుకోలేకపోతున్నాం, వాడికి ఏదైనా అయితే మన గుండె జారిపోతా ఉంది. ఎంత ప్రేమ ఉందో, నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళని నరకానికి వదిలేద్దామా, సాతానికి వదిలేద్దామా, లోకానికి వదిలేద్దామా, మోసంలో పడిపోతా ఉంటే మనకేమీ పట్టనట్టుగా వదిలేద్దామా. దయచేసి యవన బిడ్డలు, మార్పు చెందిన బిడ్డలు, పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ చాలాసార్లు వేదిక మీద సార్ అనౌన్స్ చేయండి, పేరెంట్స్ పంపించట్లేదు అని అంటా ఉంటారు. మనం దయచేసి ఈ రాత్రి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం. ఈ బిడ్డలు, పరాయి బిడ్డలు, సూర్యాపేటలో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయడం కాదు, నా రిక్వెస్ట్ నీ కడుపును పుట్టిన పిల్లలు, నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు, నీ బలము, నీ ప్రాణముగా చూసుకుంటున్న బిడ్డలు, ఒకవేళ వాళ్ళు సాతాను చేతిలో ఉంటే వాడు హంతకుడు, వారు అబద్ధాల్లో జీవిస్తూ ఉంటే అబద్ధకులందరూ మండుతున్న గుండంలో పాలు పంపులు పొందుతారు, వారు దేవుని పట్ల భయభక్తులు లేకపోతే అర్ధాంతరంగా నాశనం అయిపోతారని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏహో అందరి భయభక్తులే దీర్ఘాయువుకు కారణము. భయభక్తుల్లో పెంచుతాం, భయభక్తుల్లో పెంచుతాం. దాని కొరకే ఏదేమైనా పర్లేదు, నా పిల్లలు రక్షించబడాలన్న గొప్ప తీర్మానంతో మనం కొనసాగటం మన పిల్లలకు ఆశీర్వాదకరం. ప్రభు మనం ఇచ్చాడు అతి భారాన్ని, ప్రభు మనందరికి అనుగ్రహించింది కాక. ఆమేన్.